అపొస్తలుల పౌలు యోహాను రాసిన 3వ పత్రికలో 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. పౌలు అపొస్తలుడు యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 6-7 వచనాలు చదువుకున్నాను. వారు నీ ప్రవర్తనను గురించి సంఘమీదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకునక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. వారు నీ నామమును గూర్చి సంఘమిదుట సాక్ష్యం ఇచ్చి ప్రభు సహాయం కొరకు తిరిగి రూపాదల వద్ద కూడదు. ప్రేమగల తండ్రి, దయగలిన దేవ, కృపాభరితుడవు, మహిమోన్నతుడవు, మరొకసారి మీ సన్నిధి కాంతిని తప్ప అనుభవించడానికి ప్రేమ కలిగిన తండ్రి, మీ సాన్నిధ్యంలో చేరి సజీవుల మధ్యలో నేను కూడా దుష్టుని దుర్మార్గుని మోసకారిని ప్రభువా, అనేక విషయాల్లో తను బలహీనుని అయినప్పటికీ నన్ను మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ నన్ను మీరు అగుపరుచుకుంటూ వచ్చారు, కనపరుస్తూ వచ్చారు. ఆ రక్షణ సాక్ష్యాన్ని ప్రభువా ప్రజల ఎదుట నేను పంచుకోబోతుండగా ఆత్మదేవ మీ ఆత్మ ప్రత్యక్షను ఉంచండి. ఉదయకాల సమయంలో మేము ఈ విధంగా తండ్రి ఈ ఎస్ఎఫ్జీలో ఈ సన్నిధిలో ప్రత్యేకంగా విధానంలో చేరవచ్చులో మీ ఉద్దేశాన్ని మీరు సఫలం చేయండి. ఈ విధంగా మీరు రాగలనట్లు మా సమయాన్ని జీవనకరంగా చేయండి, లాభదాయకంగా చేయండి. అవసరమైన మాటలు మీ సుమాసం మీద అనుగ్రహించండి, అనవసరం మాటలు కొట్టివేయండి. బలహీనను అయోగ్యులను నా హృదయం సున్నతి చేయము, ఎదురు కాల్చము, ప్రభా కత్తిరించము, బాధ పెట్టము. యేసు క్రీస్తు స్వరం మాత్రం వినిపించలాగున కృప చూపి సహాయం గ్రహించమని మా ప్రభును ప్రరక్షకుడు యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, ముందుగా మన ప్రభును ప్రరక్షకుడైన యేసు క్రీస్తు వారి పాదాల చెంత చేరి ప్రభు నాకు ఇచ్చిన సమయం కొరకై హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ చేరువచ్చిన పరిశుద్ధులు సమీపించిన దైవజనులకి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నా పేరు నాగరాజు, నాది అనంతపురం జిల్లా పామిడి పట్టణం తాలూకా మున్సిపల్ అది. అయితే నేను ప్రభును ఎరగక మునుపు ఒక హిందూ కుటుంబంలో పుట్టిన వాడను. వంశ పారంపరంగా కనకదుర్గాదేవి భక్తులు. ప్రతి సంవత్సరము ఒక దున్నపోతును వదిలి ఒక దినాన ఏర్పాటు చేసిన దినములో దాన్ని వధించి ఆ రక్తాన్ని ఆ విగ్రహం మీద పోస్తూ ఆ పూజ చేసినటువంటి ఆచారం కలిగి ఉన్నటువంటి వారం. నేను మా తల్లిదండ్రులకు 5వ సంతానం. నాకు 2 అక్కలు, 2 అన్నలు, 1 తమ్ముడు ఉన్నారు. వ్యవసాయ కుటుంబం, సామాన్య కుటుంబం నుంచి ప్రభు నన్ను ఏర్పాటు చేస్తూ వచ్చారు. నేను చదువుతున్న దినముల్లో 7th క్లాస్లో నేను చదువుతూ ఉన్నప్పుడు వేరే స్నేహితుల ద్వారా క్రిస్మస్ దినాల్లో ఆ మందిరం పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది. అక్కడికి వెళ్ళి ఆ డెకరేషన్లో హెల్ప్ చేస్తూ వచ్చేవాడిని. అయితే ఆ మందిరంలో ఉన్న అంత సిఎస్ఐ మందిరం అది, అక్కడ ఉన్నప్పుడు ఏదో ప్రత్యేకంగా ఉండేది. అయితే అలా ఉన్నప్పటికీ అక్కడ 12 అయిపోయిన తర్వాత ఆ సేవకుడు పిలిచి ఆ పనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసి పంపిస్తూ వచ్చేవారు. ఆయన ప్రార్థన చేసిన సమయంలో నాకు ఎంతో మంచిగా ఉండేది. అయితే అలా వస్తూ వచ్చిన ప్రభు ఏర్పాటు ఉన్నది కానీ నేను గ్రహించలేకపోయాను. తిరిగి నేను ఆ 9వ తరగతి ప్రాంతంలో ఆ ప్రభులు తెలుసుకోవడానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అప్పుడు నేను మరి మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండేది కానీ ఇంట్లో హద్దుబాట్లను బట్టి వెళ్ళేటటువంటి వాడిని కాదు. మా నాన్నగారు ఖండించేవారు, ఎక్కడికి వెళ్ళొద్దు, మనము తరతరములు ఆమెను పూజిస్తూ ఉంటున్నాం, ఆమె కోపానికి ఆగ్రహానికి గురి కావడం వల్ల మన వంశం అంతా నాశనమైపోతుంది, కాబట్టి అలాంటి ప్లేస్లకు వెళ్ళొద్దు, ఆయన మన దేవుడు కాదు, ఆయన ఎవరు ఆత్మ, ఆయన గురించి అంత మనకు అవసరం లేదు, అని చెప్తా వచ్చేవాడు. అయితే నాకేదో ఆ మందిరానికి వెళ్ళినప్పుడు గాని, ఆ మందిరం ముందు వాక్యాలు చదివినప్పుడు గాని అవి నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ వచ్చేది. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా అక్క, పెద్ద అక్క, ఆ అక్క పేరు కృపా, వారు ప్రభులోకి వచ్చిన తర్వాత రాకముందు ఆమె ఒక ఎల్ఆర్టీ అని మా ఏరియాలో ఒక ముస్లింస్ వెళ్ళేటటువంటి దర్గా ఉంది, ఆ దర్గాకి వెళ్ళి వచ్చేది. వచ్చిన తర్వాత ప్రతి గురువారము మా అక్కకి ఒక దురాత్మ వచ్చేది, అది మా వాళ్ళందరూ దేవత అని చెప్పేవాళ్ళు. ఆమె వచ్చినప్పుడు చుట్టుపక్కల వీధిలో వాళ్ళంతా ఆమె దగ్గరికి వస్తే ఆమె ఉన్నది ఉన్నట్టు అందరికి చెప్పేది, జరిగిందే ప్రతి ఒక్కటి చెప్పేది. అయితే అది దాన్ని నమ్మేవాడిని కాదు. అయినప్పటికీ నేను ఇంటర్మీడియట్ లో నేను మూడు సబ్జెక్టులో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. ఆ రిజల్ట్ తీసుకొని అదే గురువారం రోజు మా ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళాను. వెళితే మా అక్క నన్ను చూసి నా గురించి ఏం చెప్తుందని అనుకుంటున్నాను, మా అక్కడ చదువులేదు కానీ నేను ఏ సబ్జెక్ట్కి పోయానో అక్కడ ఖచ్చితంగా చెప్తా వచ్చింది. అప్పుడు నేను విశ్వాసం చెందాను, అరే నీకు ఎలా తెలుసు, నిజంగానే నేను ఈ జిమ్లో ఉండే దేవతే, నేను తప్పుగా అనుకున్నాను, క్షమించు అనుకున్నాను. అనుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి మరి నాకు డౌట్గా ఉంది, అయితే నేను కొలుస్తున్న దేవుడు నిజమైన దేవత, మా అక్కలో ఉన్న దేవత నిజమైన దేవత, ముస్లిం దేవత గొప్పదే, ఈ దేవత గొప్పదే అని అలా నాతో డౌట్, ఎవరు దేవుడు అనే ఒక ఆందోళన నా హృదయంలో ఉండేది. అయితే ఉదయాన్నే నేను మా ఇంటి పైన పడుకున్నాను. 6 గంటల ప్రాంతంలో ఒక సువార్త తీసుకుంటే ఒక బృందం వస్తా ఉంది, వాళ్ళు పాట పాడుతూ ఉంటా ఉన్నారు. నిన్నేనయ్యో ఏసయ్య పిలుస్తున్నాడు, నిన్నే నమ్ము ఏసయ్య పిలుస్తున్నాడు అనే పాట చాలా చక్కగా పాడుతా ఉంది. ఆ పాటలో కొన్ని చరణాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ తప్పినోడా 10th క్లాస్ ఫెయిల్ అయినోడా, నిన్నేనయ్యో ఏసయ్య పిలుస్తున్నాడు. ఆ మాట నేను వెచ్చి తప్పుకొని పడుకున్నాను, నిన్నే పిలుస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడని నా హృదయంలో నన్నే పిలుస్తున్నట్లుగా అనిపిస్తా ఉంది. ఈ వెంటనే కిందకు వస్తే ఒక సుమారుగా 50 సంవత్సరాలు ఉంటాయి, ఆ తెల్లని వస్త్రం ధరించుకొని ఆ కరపత్రిక చేతిలో పట్టుకొని నా దగ్గర ఉదయాన్నే వచ్చి, తమ్ముడా ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, ప్రభు నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఉంటుంది, పరలోకం ఉంటుంది, తర్వాత నిజమైన సంతోషం నువ్వు అనుభవిస్తావు అని చెప్పి యేసుక్రీస్తు అని చెప్పి కరపత్రిక ఇచ్చింది. కరపత్రిక ఇచ్చిన తర్వాత అది తీసుకున్నాను, అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మా నాన్నరే ఏం మాట్లాడుతున్నావు కదా, నువ్వు లోపలికి వచ్చి వాళ్ళు అలాగనే చేస్తూ ఉంటారు, విషయాలు పట్టించుకోవద్దు అని ఖండితంగా అజ్ఞాపిస్తూ వచ్చాను. అయినప్పటికీ నా కరపత్రిక జాగ్రత్తగా జోబులు పెట్టుకుని మా ఇంటి పైకి వెళ్ళి మా చిన్నాన్నగారు అబ్బాయి, అబ్బాయి పేరు కూడా నా పేరే నాగరాజ్, ఇద్దరం కలిసి అది చదువుకున్నాం. చదువుకున్న తర్వాత దాంట్లో మాటలు ఉన్నాయి, ప్రయాసపడి భారము మోసుకెళ్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచ్చేది. ఆ మాట చదివినప్పుడు నాకు ఎంతో నెమ్మది వచ్చింది. విశ్రాంతి అనే మాట చదవగానే ఈ ప్రపంచంలో ఎక్కడ రెస్ట్ లేదు, ఈయన దగ్గరికి వస్తే విశ్రాంతి అంటున్నాడు, నెమ్మది అంటున్నాడు ఏంటి అని అలా చదివినట్లయితే, చిన్న చదువుతూ వచ్చినప్పుడు మానవుడు పాపముల్లో పుట్టాడు, ఆ పాప భారం చేత నిజ దేవుని ఎరగలేకపోతా ఉన్నాడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని లోకానికి ఎలా వచ్చాడు ఆయన గురించి వర్ణన చాలా చక్కగా ఉంది. నాకు అప్పుడు అది సరిగ్గా అర్థం కాలేదు, కానీ నేను అర్థం చేసుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే లోకానికి వచ్చాడు, మనం పాప భారంతో ఉన్నాము, ఆయన చనిపోవడం ద్వారా పాపాలు తొలగించబడతాయి, ఆ విశ్రాంతి, ఆ నెమ్మది, ఆ సంతోషం మనం పొందుకుంటాం, పరలోకానికి వెళుతాం అనే మాటలు విపులంగా చాలా స్పష్టంగా ఉన్నాయి. దాని కింద సేవకుని అడ్రస్ ఉంది. మా నాకంటే ఒక 6 నెలలు పెద్ద అన్న అన్నకు చెప్పి ఇద్దరం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తా వచ్చాం. వెళ్ళిన తర్వాత అయ్యా ఏంటి ఈ విషయాలు ఏంటి మాకు అర్థం కాలేదు, కానీ చదివినప్పుడైతే మాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన సమయంలో చాలా ఆందోళనతో ఉన్నాను, మా అక్కగారు అయితే ఆమెలకు దేవత వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పింది, అయితే మీరు చూసినప్పుడు నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడను లేను, భూదిగంత వాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి అని స్పష్టంగా దీంతో చెప్తా ఉంది, ఏంటి ఎవరు దేవుడు అని అన్నప్పుడు ఆయన, అయ్యా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఒక కొత్త నిబంధన గ్రంథం నాకు ఇచ్చి ఈ దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి దీన్ని క్రమంగా చదివినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు ఏర్పాట్లో ఉంటే కంపల్సరీగా నువ్వు రక్షింపబడతావు అన్నాడు. రక్షింపబడతావు, రక్షణ అంటే ఏంటి అని అడిగాను. రక్షణ అంటే ఆయన చెప్తా వచ్చాడు, రక్షణ అంటే ప్రతి మానవుడు మరి పాప జీవంతో ఉన్నాడు, పాపంలో ఉండడం వల్ల మృతమై ఉన్నాడు, కాబట్టి ఆయనలో జీవం ఏమాత్రం లేదు. దాని కారణంగా యుగ సంబంధమైన దేవత మననేత్రాలు గుడితనం కలగజేసి చేయడం ద్వారా ప్రభులు చూడలేక వినలేక మరి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తా ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు, అంటే మేము పూజించే మరి కనకదుర్గమ్మ కూడా ఆ సృష్టినా అన్నాను. అంటే నేను ఆమె గురించి మాట్లాడలేదు, నేను ఈ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతా ఉన్నాను, ఇవన్నిటిని కలగజేసినది ఆయనే అని చెప్తా వచ్చు. అయితే మనం ఈ మందిరంలో యేసుక్రీస్తు యొక్క ఆ బొమ్మ లేదు కదా అని అన్నాను. ఆయన ఆత్మైన దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు అని చెప్తా వచ్చాడు ఆయన. సరే అని కొన్ని నన్న కొన్ని క్వశ్చన్లకు సమాధానం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి ఆ కొత్త నిబంధన గ్రంథం సాయంత్రంలో మొత్తం చదివేసేదండి. మొత్తం శుభార్త నుంచి ప్రకటన వరకు ఉంది, మొత్తం చదివేసి ఆ చిన్న దాంట్లో కీర్తనలో భాగంగా ఉంది చివరన, ఆ కీర్తన చదవలేదు. ఇది మొత్తం చదివేసి మరి ఈవినింగ్ 8 గంటలకి ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న, అంత చదివాను నేను. నాకు చాలా మంచిగా ఉంది కానీ నాకేదో నెమ్మది లేదు, సంతోషం లేదు. అంటే నువ్వు మందిరానికి దినదినము రా, ఆ దేవుడు నీతో నీతో ఏర్పాటు ఉంటే నీతో మాట్లాడతాడు, గ్రహిస్తాడు అని అన్న. ఇదంతా చదివా కదా, ప్రభు నీతో ఏమైనా మాట్లాడా అని చెప్పాడు. ఏమన్నా నాతో ఏం మాట్లాడలేదు, మామూలుగా నేను మొత్తం చదివేశాను అన్న. ఎలా చదివావు అన్నాడు. మామూలుగా నేను మామూలు బుక్ చదివినట్టు చదివాను అన్నాడు. అలా కాదు, బుక్ చదివేటప్పుడు మోకాల మీద ఉండి, ప్రభు నేను పాపిని కనికరించి నాతో మాట్లాడు అని నువ్వు చదివినట్టయితే ప్రభు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు. సరే అలా చదవాలనుకున్నా, మళ్ళీ తెల్లవారుజామున లేచి నేను మోకాల మీద ఆ మత్తయి సువార్త చదువుతూ వచ్చా. అప్పుడు మత్తయి సువార్త చదువుతున్నప్పుడు 1:21 ఆయన పాపం రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చాను. అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయన యేసు అనే మాటను చూస్తా వచ్చాను. చూసినప్పుడు ఆయనే రక్షిస్తాడంత, ఆయనతోనే రక్షణ, ఆ మాట పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని, అప్పుడు ఈయన పేరేంటి, ఈయన ఎలా వస్తాడు, ఈయన ఎలా కనుక్కుంటావు అని ఆయన వద్దకు వెళ్ళా. వెళ్ళిన వెంటనే నువ్వు ఈయన ఎరగాలంటే పాప క్షమాపణను పొందాలి, అప్పుడు నువ్వు ఈయన గురించి తెలుసుకుంటావు అని, నువ్వు నన్ను ప్రతిసారి ప్రశ్న వేయడం కాదు కానీ నీకు మొత్తం బైబుల్ ఇస్తాను, దీన్ని చదువు అంటే, ఈ బైబుల్ తీసుకెళ్తే మా నాన్న ఇంటికి రానీడు సరే అని చెప్పేసి కవర్లో పెట్టి తీసుకెళ్ళి నా ఇంటి పైన పెట్టాను. పెట్టిన తర్వాత ఆర్మీ సెలెక్షన్కి నా పేరు వస్తే నేను కోయంబత్తూరు వెళ్ళా. కోయంబత్తూరు వెళ్ళినప్పుడు నీలగిరి కొండల్లో ఒక నాకు టెస్ట్ ఉంది. అయితే కోయంబత్తూరు వెళ్ళి ఆ కున్నూరులో ఒక లాడ్జ్ తీసుకుని అక్కడ నుంచి మార్నింగ్ వెళ్ళా. వెళ్తే అన్ని విషయాల్లో పాస్ అవుతూ వచ్చాను. మెడికల్ ఉంది, మెడికల్ 3 రోజులు గ్యాప్ ఇస్తే నేను తిరిగి ఆ లాడ్జ్లో ఉన్నాను. అంటే అది ఆదివారపు దినం. కానీ అంతా ఆ మాటలు నా చెవిలో వినపడతా ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకెళ్తున్నా, సమస్త జనం నా వద్దకు రండి, వీటి నా వద్దకు రా, నా వద్దకు రా అనే మాట చాలా ప్రియంగా వినపడతా ఉన్నాయి. ఏ మాట ఎంత చేసినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ సినిమాలకు వెళ్ళినప్పటికైనా ఆ మాట వినపడతానే ఉంది నాకు. ఆదివారం క్రైస్తవులు ఆదివారం దేవుని పూజిస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడైనా చర్చి ఉంటుందని అలా తమిళనాడులో వెళ్తా ఉంటే ఒక మందిరంలో ఆరాధన చేస్తా ఉన్నారు. వాళ్ళు తమిళ్లో ఆరాధన చేస్తా ఉన్నారు, నేను వెళ్ళాను. అందరూ లేచి ఆరాధన చేస్తా ఉన్నారు, వెనకలు కూర్చొని నేను లేచి నించున్నాను. మళ్ళీ కూర్చున్న తర్వాత ఆయన వాక్యం చెప్పాడు. ఆ వాక్యం నాకేం అర్థం కాలేదు. వాక్యం అయిపోయిన తర్వాత నేను అలా కూర్చుంటే ఆ పాస్టర్ నా దగ్గరికి వచ్చారు. కొత్తగా వచ్చావా, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే, తను తమిళ్ రాదు, ఇంగ్లీషు మాట్లాడండి లేదంటే హిందీలో మాట్లాడిందంటే, ఆయన హిందీలో మాట్లాడుతూ వచ్చి నాకు కరపత్రిక ఇచ్చాడు. అది ఇంగ్లీష్లో ఉంది కరపత్రిక. ఆ దాంట్లో ఉంది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపని కడిగి పవిత్రులుగా చేయను, మొదటి యోహాన్ పత్రిక 1:7 స్పష్టంగా ఉంది. ఆ చూసినప్పుడు ప్రతి పాపని కడుగుతుందంటే కడుగుతుంది, ఎలా కడుగుతుందంటే నువ్వు ఒప్పుకుంటే ఆయన రక్తం నీలోకి వస్తుంది, కడుగుతుంది, పవిత్రపరుస్తుంది అన్న. సరే అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి ఆయన కూడా చెప్తా వచ్చాడు, నేను మాట్లాడే దేవుడు కాబట్టి నువ్వు వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభు మాట్లాడతాడు అని చెప్పాడు. రూమ్ లోకి వెళ్ళి తలుపులు మూసేసి నాకు ప్రార్థన రాదు, ఏమి రాదు, నాకు మోకరించా. నేను మోకరించి నా దగ్గర ఉన్న బైబుల్ తీసి ఆ ఈ మాట ఎక్కడుందో చూసా. చూసిన తర్వాత ఆ మాట తెలుగులో చదివి చదివిన తర్వాత నాకు ఎంత మంచిగా అనిపించింది. బైబుల్ అక్కడ పెట్టి రెండు చేతులు పైకెత్తి, ప్రభా నేను పాపిని, ఆ పాప భారంతో నేనున్నాను, అయితే నువ్వు పరిశుద్ధమైన దేవుడు కదా, మాట్లాడే దేవుడు కదా, అయితే నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు, నువ్వు దేవుడు అయితే మిగతా వాళ్ళంతా ఎవరు, ఎందుకు ఇలా నేనే దేవుడిని అంటా ఉన్నావు, నువ్వు దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడు, నేను నీ మాట వినడానికి, నువ్వే చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా అని అలా చేయిని పైకెత్తి మోకరించి ఇలాగనే ఉంటే చేతులు నాస్తా ఉన్నాయి, మోకాలు నొప్పి పుడతా ఉన్నాయి. దేవా నువ్వు గొప్ప దేవుడు కదా, సృష్టించావు, మరి నీతో మాట్లాడని ఆశతో వస్తే నాకు కాళ్ళు చేతులు నచ్చుతా ఉన్నాయి అని అంటా ఉన్నా. అలా ఆ అనక ముందునే ఏదో దేవుడు నా పాపాలన్నీ నా హృదయంలోకి వచ్చి ఒప్పింపజేస్తా ఉన్నాడు. నీ ఎంత దొంగనో, ఎంత మోసగానో, తల్లిదండ్రులకి అన్నలకి మోసం చేస్తూ ఎలా తిరుగుతూ వచ్చానో, ఆ పంది కంటే అభిమానంగా, కుక్క కంటే హీనంగా నా పరిస్థితిని ఎలా చూపిస్తూ వస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తావు అనుభవాన్ని నేను సంపూర్ణంగా ఎన్ని నేను ఏడ్చుకుంటూ నా పాపలు ఒప్పుకుంటా ఉన్నాను. నేను ఉదయం అక్కడి నుంచి వచ్చిన తర్వాత 12 గంటల ప్రాంతం మోకరించాను. ఆదివారం 12 గంటల ప్రాంతం, నైట్ 12 ఏంది మోకరించే ఉన్నాను, ఆయన ఒప్పింపజేస్తా ఉన్నాడు. ఆ ఏమైందో నాకు తెలియదు కానీ అలా 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 ప్రభు ప్రతి ఒక్కటి నేను ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ఉంటూ ప్రభువాను నాతో కనికరించు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రార్థనలోనే ఉన్నాను. కానీ ఒకరోజు అయిపోయింది, తర్వాత సోమవారం నేను బయట రాలే. మంగళవారం మార్నింగ్ 12 గంటలకి ఆ లాడ్జ్లో ఉండే ఒక వ్యక్తి ఆదివారం నుంచి తలుపు తీయలేదు, ఒకటే కుర్రాడు ఉంటాడు, ఏమైందని చెప్పేసి కింద రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వచ్చేసి ఆ పక్కన స్టేషన్కి ఇచ్చి ఏమో సూసైడ్ చేసుకున్నాడు, మరి ఏమో శబ్దం లేదు ఏం లేదని చెప్పి లోపల నేను ఉన్నాను. ప్రభువు మాట్లాడితే కానీ నేను కళ్ళు తెరవను, నువ్వు నా మాట్లాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు నాతో మాట్లాడతావు, నేను నీతో మాట్లాడడానికి ఏమన్నా అడ్డంకి ఉన్నట్లయితే నీ రక్తం కడుగుతుందని ఉంది, నన్ను కడుగు, నా ఆలోచన తలంపులు పాప ప్రతి ఒక్కటి, నీ ఎంత దుష్టుడుగా ఉన్నానో, ఎంత మోసకారనో, అవన్నీ ప్రభు సన్నిధిలో అలా మోకరిస్తా ఉన్నాను. ఆ అడుగుతూ 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 ఉంటే ఆ మంగళవారం సోమవారం మంగళవారం ఉదయాన్నే 8 గంటలకు వచ్చేసి అక్కడ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొట్టారు. అప్పటి వరకు నాకు ఏం తెలియదు, అలా ప్రభుత్వం తలుపు బద్దలు కొట్టే విధిన్ కొన్ని నిమిషాల ముందు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. గొప్ప వెలుగు, నేను ఏం చూడలేదు, ఒక ట్యూబ్లైట్ లాగా గొప్ప వెలుగు. అప్పటి నుంచి కళ్ళు మూసుకునే ఉన్నాను కదా, కానీ ఒక స్వరం మాత్రం స్పష్టంగా వింటూ వచ్చా, నా కుమారుడ భయపడకము, నేను నీకు తోడై ఉన్నా, నా కుమారుడ భయపడకము, నేను నీకు తోడై. ఈ మాట చాలా స్పష్టంగా చాలా తేటగా వినగలిగా. విన్న తర్వాత నాకు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలనే ఆతృత నాలో ఉంది అని ప్రభు నాతో మాట్లాడేందుకు నువ్వు వందనాలు ప్రభు, నా జీవితం అనేది సమర్పిస్తుంటున్నా, నువ్వు ఎలా చెప్పారా నేను నడుచుకుంటా అని చెప్పి కళ్ళు తెరిచా. కళ్ళు తెరిచిన వెంటనే తలుపు బద్దలుకొచ్చారు. యూనిఫామ్ లో ఒక ఎస్ఐ ఉన్నారు, లాడ్జ్ అధికారి లోపలికి వాళ్ళ ఓనర్ ఉన్నారు, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత నేను అలాగే మోకరించుకున్నా. లేచిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది, అందులో తినకపోయినప్పటికీ ఎంతో తాజాగా ఉన్నట్టుంది. వాళ్ళు చూస్తే ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు మోకరించి ఆ రూమ్ లోకి రాలేకపోయారు, ఏంటి ఇలా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నా అడ్రస్ చెప్తా వచ్చా, నువ్వు అనంతపురం నుంచి వచ్చావా, అయితే నువ్వు సాయిబాబా భక్తుడా ఏంటి అని అడిగాడు. సాయిబాబా భక్తుడు కదా, నా దగ్గర బైబుల్ తీసి తెలుగు బైబుల్ చెప్పా, ఈ దేవుడు నాతో మాట్లాడాడు, ఇంతవరకు ఆయనతోనే నేను మాట్లాడుతా ఉన్నాను అంటే వాళ్ళు లోపలకు రాలేకపోయారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు వచ్చిరాని ఇంగ్లీష్ లో హిందీలో వాళ్ళతో మాట్లాడినప్పటికీ ఆ లాడ్జ్ అతని ఓనర్ నాతో రెంట్ కూడా తీసుకోలే, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉండు, ఏం కాదు సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశామని చెప్పేసి మమ్మల్ని క్షమించమని అడిగే తెలిపోయారు. అయితే నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఏంటి మత ప్రచారానికి వచ్చినావా, లేకపోతే ఎందుకు వచ్చినావు, నువ్వు బైబుల్ ఎందుకు అలా ఎందుకు మూడో తలుపు ఎందుకు తెలియదని చెప్పారు. చెప్తే లేదు నేను దేవునితో మాట్లాడుతా ఉన్నాను, మళ్ళీ అన్నం ఎందుకు తినలేదు, నువ్వు బయట ఎందుకు రాలేదు, ఏమైనా ఒత్తిడిలో ఉన్నావా, ప్రాబ్లమ్ డిప్రెషన్ ఏమైనా ఉన్నావా ఏమన్నా అని చెప్పేసి ఆయన నాతో కూర్చొనికి వచ్చి మాట్లాడినప్పుడు నేను చెప్పా. ఆ కరపత్రిక ఇంగ్లీష్లో ఉంది కదా, అది ఆయనకి ఇచ్చా. ఆయనకి ఇచ్చి ఇదిగో ఇది కదా, ఈ వచనం నేను బైబిల్లో తెలుగులో చూసి చదివాను, ఆయన రక్తం ప్రతి పాపని కడుగుతుందనండి. కానీ నేను ఆ ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఒక్కొక్క పాపాన్ని అలా దొరిలిస్తా వచ్చాడు, అలా తేలిగ చేస్తూ వచ్చాడు. నాకు ఎంత సంతోషం తెలుసా, ఈ సంతోషం నాకు ఎవరు ఇవ్వలేకపోయారు. మా నాన్న గాని, మా కులం గాని, మా గోత్రం గాని, నేను పూజ చేసినప్పుడు గాని, నా కొత్త బతుకున్నప్పుడు గాని, ఎక్కడ ఈ ప్రపంచం ఎవరు లేదు. అంత సంతోషం, టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు చాలా సంతోషించా, ఊరికి అందరికి పాస్ చేశా, కానీ దానికి మించిన సంతోషం నాకు ఇప్పుడు ఎంతో ఉంది. ఆయనతో చెప్పినప్పుడు సరే వస్తే వస్తే ఓకే అని చెప్పేసి ఆయనకు అర్థం కలిగి వెళ్ళిపోయాడు. నేను వెంటనే ఇంకా ఆ సెలక్షన్ కూడా వెళ్ళకుండా ఇంటికి వెళ్దాం, ఈ విషయం మా నాన్నకి మా అమ్మకి చెప్పాలనుకుంటున్నా. వెంటనే మా నాన్నకి కాల్ చేస్తే, ఈరోజు మెడికల్ కదా, ఆ మెడికల్ చూసిరా, ఏమైంది నీకు అన్నది, ఇలా ఇలా దేవుడు మాట్లాడుతున్నా అంటే, ఆ తిచ్చి నీకు కూడా పట్టిందా, వదిలిపెట్టు, అదేం కాదు, అదంతా వాళ్ళు హిప్నాటిజం చేస్తారు, నువ్వు ఆ ట్రాప్ లో పడ్డట్టున్నావు, నేను వచ్చిన తర్వాత చూస్తాను అన్నా. నాకు నేను చెప్తున్న మాట పట్టించుకోలేదు మా నాన్న. అప్పుడు నేను మెడికల్కి వెళ్తే మెడికల్లో నాకు కలర్ బ్లైండ్ ఉంది, దానివల్ల మెడికల్లో అన్ఫిట్ చేశారు. అన్ఫిట్ చేసినా కానీ అసలు సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మెడికల్లో. ఇంటికి వచ్చేసి అప్పుడు బైబుల్ ధైర్యంగా చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళినప్పుడు అదే గురువారం రోజే ఇంటికి వెళ్ళా. మా అక్కకి ఆ దేవత వచ్చింది, ఊర్లో వాళ్ళందరూ దయ్యాలు పట్టిన వాళ్ళందరూ అక్క దగ్గర ఉన్నారు. నేను బైబుల్ పట్టిన ఇంట్లోకి వెళ్తా ఉంటే ఆమె కేకలు వేస్తా ఉంది, రావద్దు రావద్దు అని కేకలు వేస్తా ఉంది. ఏంటి అని చూస్తే నాలో ఏం లేదు, ఆ బైబుల్ బైబుల్ మాత్రం నా దగ్గర ఉంది, ఏంటి ఈమె కేకలు వేస్తా ఉంది అని చెప్పి రావద్దు రావద్దు అని గట్టి కరుస్తా ఉందా. అప్పుడు మా మమ్మీ వచ్చి, రే దేవత చెప్తుంది నువ్వు లోపల రావద్దు, ఏం చేసేస్తావు, ఏం వాళ్ళు స్నానం చేసి ఆ అగరబత్తి తీసుకొని అక్క దగ్గర కూర్చో, ఏమైంది నీ ఆర్మీ సెలెక్షన్ అండి, అమ్మ నేను మెడికల్లో పోయానమ్మా అంటే, సరే సరే ఏం కాదు నువ్వు స్నానం చేస్తా అని. కానీ మా పెద్దన్న, మా పెద్దన్న అన్న పేరు పౌలు, ప్రభుత్వ రూపం పెట్టి అందరూ రక్షింపబడ్డారు. అన్న వండుకొని, రే లేదు లేదు నువ్వు ఆగు, ఆమె నువ్వు వస్తుంటే ఎందుకు కేక్ వేస్తాను, నువ్వు ముందుకు వెళ్ళు అన్నాడు. నేను మా అన్నకు బైబుల్ ఇచ్చి ఇట్లా వెళ్తా ఉంటే ఆయన అరుస్తా ఉన్నారు. అప్పుడు మా అన్న బైబుల్ పట్టుకుని, ఇదే పట్టుకుని దీనిలో ఏదో ఉన్నట్టుంది, ఇది తీసుకొని అక్క దగ్గరికి వెళ్ళి కూర్చో నువ్వు అని చెప్పాడు. అప్పటికి మా అక్కకి 7 మంది పిల్లలు కడుపులో పుట్టి చనిపోతా వచ్చారు, 7 మంది సంతానం చనిపోయారు. ఆమెలో ఒక దురాత్మ ఉండేది, అది మాకు తెలీదు, ఆమె దేవత అనుకునేవాళ్ళం. అయితే ఆ బైబుల్ పట్టుకెళ్ళినప్పుడు విపరీతంగా కేకలు వేస్తా ఉంది, నన్ను చూసి వెళ్ళిపో, వెళ్ళి వెళ్ళిపో, నా దగ్గర ఉండదు అర్థం. అప్పుడు మా అన్న అనుకుని, లేదురా నిజంగా నువ్వు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు, ఆ బైబుల్ ఉన్న దేవుడే గొప్ప దేవుడు, ఆ బైబుల్ తల మీద పెట్ట లేకపోతే కొట్టు పోతుంది, నాకు తెలిసి దయ ఉన్నట్టుంది ఏమిలో అని చెప్పేసి మా అన్న నువ్వు ఎవరు అని అడిగారు. అడిగితే ఆమె ఏదో చెప్తా ఉంది, నేను అన్నాను దయమైతే మనం దాన్ని అడగాల్సిన అవసరం లేదు, నేను పట్టిన బైబుల్ దిగి దేవుడు బైబుల్ దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాలు క్షమించాడు, నాకు ఎంతో నెమ్మది ఉంది, ఎంతో సంతోషం ఉంది, కాబట్టి నేను నిజమైన దేవుడు. ఆ సంతోషం ఉందంటే ఆయన దేవుడు నాలో ఉన్నాడు, ఇక్కడ బైబుల్లో ఉన్నాడు, అందుకే ఆమె భయపడుతుందని చెప్పేసి, నువ్వు ఎవరైనప్పటికీ నువ్వు ఈ బైబుల్లో దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ఈ దేహంలో ఏమాత్రం నీకు అధికారం లేదు, ఆయన రక్తం కడిగి పవిత్రపరుస్తా ఉంది, నువ్వు వెళ్ళిపోయి కలిసి అని అంత మాత్రమే అన్నాను. అంతే దబేరని కింద పడి మాకు బిగ్గరగా అరుస్తూ అలా ఆమెలో నుంచి గాలి వెళ్ళిపోయింది. అది చూసి విస్మయమైన అందరూ, మా అమ్మ గాని మా రెండవ అక్క అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్మయం చెందారు, ఏమైంది ఏమైంది అని. వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాల తర్వాత లేచి మా అక్క, అప్పుడు అన్న మీరు నాకు ఏమైంది అని అడుగుతా ఉన్నాను. అప్పుడు మా పెద్దన్న చెప్పాడు, నీలో ఉండేది దేవత కాదమ్మా దయ్యము, ఇదిగో తమ్ముడు నిజమైన దేవుణ్ణి ఎరిగాడు, ఆ దేవుని తెలుసుకున్నాడు, ఆ ఈ బైబుల్ ని విన్న పెట్టినప్పుడు వెళ్ళిపోయింది అని చెప్పింది. అంటే ఏంటి ఆ బైబుల్ ఏమున్నది దాంట్లో చదివి చెప్పమన్నప్పుడు, ఆ పాస్టర్ గారు ఏం చెప్పారో అదే విషయాలు అక్కడికి చెప్తా వచ్చాను. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, సమస్త మానవులు పాపంతో ఉన్నారు, ఎట్లా అయితే మనం కోరుకుంటే మన పాపాలు క్షమిస్తాడు, ఎన్ని రోజులు దురాత్మ నీలో ఉందక్క, అందుకే నీకు పుట్టిన పిల్లలందరినీ చంపేస్తా ఉంది అని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడే మోకరించింది. మోకరించిన తర్వాత అంగీకరించింది. మా అక్క రోజు మా అమ్మ అందరూ అప్ప యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మారు, నిజమైన దేవుడు అని నమ్మలేదు, దేవుడు అని నమ్మారు. తర్వాత సండే నాకు చర్చికి వెళ్ళడానికి అధికారం వచ్చింది, అయితే చర్చికి వెళ్తా ఉన్నా, చర్చికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందుగా వెళ్ళేవాడిని, మైక్ సెట్ చేసేవాడిని, ఆ వాక్యం వింటూ వచ్చేవాడిని. కానీ నా సంతోషం ఎంతో సంతోషంగా ఉంది. అయితే కొంతమంది సోదరులు పిలుచుకొని, నేను ఒక మా ఊళ్ళో ఒక కొండ ఉంది, నాకు వాక్యం చదవాలని చాలా ఆశ ఉంది. అలా నేను ఒక్కొక్క రోజు ఒక పుస్తకం, ఒక్కొక్క రోజు ఒక పుస్తకం, అంటే 40 రోజుల్లో బైబిల్ మొత్తం చదివేశాను. చదివి పాస్టర్ దగ్గరికి వచ్చేవాడిని, క్వశ్చన్లు అడుగుతా ఉండేవాడిని. అయితే కానీ రక్షణ కార్యం నాకు జరిగినట్లు, నాకు మారుమనసు వచ్చినట్లు నాకు తెలియదు. కానీ ఆ సంతోషంతో నేనున్నా. ఆ కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు రాత్రి అంతా చేసే వాళ్ళను, ఉదయం వచ్చేవాళ్ళను. అట్లా కొంతమంది సహోదరు నాతో పాటు ఆ కొండపైకి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఉదయాన్నే, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అన్నారు. కొండపైకి ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళాము. అంటే మా రాయలసీమ ప్రాంతంలో ఆ కొండల్లో చెట్లు అవి ఉండవు, రాళ్ళు ఆ విషయాలు ఉంటాయి. కొత్తగా మామూలు రాళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ రాళ్ళకి ఎందుకు వెళ్తా ఉన్నారు, ఆ త్రాక్షపాములు, ఆ మండ్రేగపులు, తేళ్ళు అలాంటివి ఉంటాయి, చర్చిలో ప్రార్థన చేసుకుంటా నేను ఆలమిస్తాను, అంతసేపు ఎలా మీరు ప్రార్థన చేస్తా ఉన్నాడు అని అడిగాడు. ఇది చెప్పాను, అంతసేపు కాదు, నేను కోయంబత్తూర్లో వెళ్ళినప్పుడు ప్రభు సన్నిధిలో 2.5 రోజులు ఉన్నాను నేను. కాబట్టి ఆయన సన్నిధిలో నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది అని అన్నా. అంటే ఈ రోజు నేను వస్తాను, చర్చికి రండి, మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో నేను చూస్తా అన్నాడు. చర్చికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం చెప్పి ప్రార్థన అంశం ప్రార్థన చేసి ప్రార్థన చేయమన్నాడు. ఒక్కొక్కరు చేస్తా ఉన్నాడు. తర్వాత నా నెంబర్ వచ్చింది. అప్పుడు ఆయన ఇద్దరు, నేను మా బ్రదర్, ఇద్దరి పేరు నాగరాజే. అయితే ఇద్దరి పేరు నాగరాజ్ అని చెప్పేసి ఆయన పేరు జేమ్స్ అని పేరు పెట్టాడు, నా పేరు డేవిడ్ అని పేరు పెట్టి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు నేను నా పాపాలు ఒప్పుకుంటూ దేవుడు అంత గొప్ప దేవుడు అలా హెచ్చిస్తూ ఆ క్రమంగా ప్రార్థన క్రమం నేను కలిగి ఉన్నా. కలిగి ఉన్నప్పుడు ఆయన చూసి నాలో ఒక ప్రత్యేకతను గమనించి ఓకే నాకు ఒక పరిచయం ఇచ్చాడు. నువ్వు ఉదయాన్నే వచ్చి మైక్ సెట్ చేసి చేపలేసి ఇచ్చే ఆ పరిచయం నాకు 1 సంవత్సరం రోజులు ఇచ్చారు. కంటిన్యూ చేస్తా ఉండేవాడిని. అలా చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రభు బైబుల్ చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రభు వారనంతా తీసేశాడు, ఎంతో నెమ్మదిచ్చాడు. అయితే ఈ సంతోషాన్ని ఇంట్లో పంచుకున్నప్పుడు ఆ అమ్మ అక్క వాళ్ళు అంగీకరించారు వాళ్ళ మందిరానికి. కానీ రాలేకపోతా ఉన్నా, నేను ఒక్కనే వెళ్తా ఉన్నా. కానీ మా నాన్న ఇంకా ఏమనలేదు, కొద్దిగా అంగీకరించాడు మా నాన్న. కానీ అదే పర్లేదు, ప్రభు కృపను బట్టి మంచిగా ఉంది అనుకున్నాను. ఆయన తర్వాత పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో తేలికైంది, ప్రభు నా పాపాలను తీసేశాడు కదా, మరి నేను బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి కదా, మరి సాక్ష్యం ఇస్తేనే కదా నేను నా పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, లేకపోతే ఉండదు కదా అని అన్నా. కాదు, దానికంటే ముందుగా నువ్వు దేవుని గురించి బాగా తెలుసుకోవాలా, బైబుల్ బాగా చదువు అని అన్నారు. ఆల్రెడీ నేను అప్పటికే ఒకసారి చదివేశారు, రెండోసారి చదువుతున్నా అన్న. నువ్వు ఎప్పుడు వచ్చి మందిరానికి వచ్చి 6 నెలలు కూడా కావలేదు, నువ్వు అప్పుడే బైబుల్ చదివా అంటున్నావు, ఎలా చదివావు నువ్వు అని అడిగాడు. లేదయ్యా నేను ఇలా చదువుతున్నా అన్న. బైబుల్ ఎలా చదువుతున్నావు, ఎట్ట పడితే చదవకూడదు, నువ్వు క్రమంగా చదవాలా అన్న. నువ్వు బైబుల్ ఎలా చదువుతున్నావు అని అడిగాను. లేదు, నేను ఆదికాండం తీసి చూపించా, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు ఉంది కదా, ఆ దాన్ని బట్టి నేను క్రమంగానే ఆదికాండం చదువుతా ఉన్నా అన్నాడు. ఓకే సరే, అలా చదివిన పర్లేదు, ఉదయం నువ్వు పాత నిమిన గ్రంథం ఒక అధ్యాయం చదువు, నీకు ఆశ ఉంటే, లేదంటే కొత్త నిమిన గ్రంథం రాత్రి చదువు, సమయం ఉంటే నువ్వు ఒక కీర్తన గ్రంథం చదువు, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. సరే బాపు కార్యక్రమం అన్నప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తాము, సంఘంగా సంఘ పెద్దలు చెప్పి ఇతనికి కనిపెట్టమని చెప్పి బాప్ ఇస్తామని చెప్పి చెప్పారు. చెప్తే నేను అలా క్రమంగా ఉండేవాడిని. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి విషయంలో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చేవాడు, నాలో లోపాలు చూపిస్తూ వచ్చేవాడు ప్రభు నాతో. ఆయన స్వరం వింటా వచ్చేవాడిని. అలా విన్నప్పుడు ఒక రోజు ద్వితీయ ఉపదేశాన్ని చదువుతా ఉన్నా, ద్వితీయ ఉపదేశాన్ని చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట ఏంటంటే ద్వితీయ ఉపదేశాన్ని 17వ అధ్యాయం మోషే అప్పుడు ఇంకా మనకి మొదటి రాజు లేడు. అయితే రాజు అయిన తర్వాత ఆ రాజు ఏం చేయాలో ఒక నిర్దిష్టమైన ఆలోచన ఇక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. అయితే 17:18 ద్వితీయ చేస్తూ ఉండము. మరియు అతడు ఆ రాజసింహాసనం మందు ఆశ్రయిన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు రాసుకున్నవనెను. ఎవరైతే రాజు అవుతాడో ఆ రాజు అనేవాడు ఈ పంచకాండాన్ని తానే రాసుకోవాలా అని చెప్పాడు. రాసి అలా వదిలేయడం కాకుండా తాను బ్రతికి దినములన్నిట అతను చదవాలా అని ఉంటుంది. అలాంటి వాళ్ళని నేను రాజుగా పరిగణిస్తాను ఉంటుంది. ఆ మాట చదివిన తర్వాత నాకు ఇంకా వాక్యం ఎడలా మక్కువ కలిగింది నాకు. అయితే ఎవరైతే వాక్యం చదువుతారో, వాక్యం చదవడం కాదు రాస్తుండే కూడా మనం అలవాటు ఉండాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఒక నోట్బుక్ మేము మెయింటైన్ చేయడం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఈ సిఆర్పి సెలెక్షన్స్ పడ్డాయి. అది నేను ఎప్పుడు చర్చి మందిరం ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అయితే మా తమ్ముడు అప్లికేషన్ ఫిల్అప్ చేయడం ద్వారా నాకు సిఆర్పిఎఫ్ లో కాల్ లెటర్
ఒక్క నిమిషం కట్ అయింది.
అప్పుడు ఆ సెలక్షన్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగంలో ప్రభుత్వం ఉంది లేదని చెప్పేసి కర్నూలులో సెలెక్ట్ అయినప్పుడు ఆ కొండారెడ్డి గురించి ఉంది, పైన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చే నాకు ప్రభు నెమ్మదిస్తూ వచ్చాడు, సమాధానాన్ని ఇస్తూ వచ్చారు. వస్తే తల్లి అని చెప్పేసి మరి నాకు హైదరాబాద్ లో జాయిన్ అయ్యి కాశ్మీర్ ట్రైనింగ్ వెళ్ళా. అప్పుడే నేను రక్షింపబడ్డాను, కొద్దిగా ప్రభు గురించి తెలుసుకున్నాను. నేను అక్కడ మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళడం ద్వారా సహవాసం పోయింది. అయితే ఆ కాశ్మీర్ పరిస్థితులను బట్టి అక్కడ బైబిల్ చదవడానికి కూడా అంతగా ఉండేది కాదు, చలి ప్రాంతం, ఆ ట్రైనింగ్ లో అంత సమయం ఉండేది కాదు. అయితే మరి తెల్లవారుజాము లేచి మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. ప్రభు నాకు అవసరమైన మాటలు ఆ రోజుల్లో చదివాను కాబట్టి అవి మాత్రం జ్ఞాపకం చేస్తూ వచ్చేవాడు. తర్వాత మా అన్న కూడా ఇంటి దగ్గర నుంచి ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ ద్వారా కూడా నేను చాలా ఆదరింపబడ్డాను. ఆ ట్రైనింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి తిరిగి నేను మొదటి జాయినింగ్ అస్సాం వెళ్ళాను. అస్సాం వెళ్ళే రోజుల్లో విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కినప్పుడు 3 రోజులు వెళ్ళాల. ఆ వెళ్లే ముందు అప్పటికి నేను బైబుల్ 3 సంవత్సరాలు 2001లో నాకు జాబ్ వచ్చింది. 2001 నుంచి 2003లో నాకు మొదటి పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికే బైబుల్ నేను ప్రతి సంవత్సరము 2 సార్లు చదువుతా వచ్చా, ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రమే నేను బైబిల్ చదవలేదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ లో ఆ గ్రూప్ సెంటర్ ఉన్నప్పుడు కానీ తర్వాత మొదటి పోస్టింగ్ వచ్చినప్పుడు కానీ చదువుతా వచ్చాను. అక్కడ నుంచి ట్రైన్ లో వెళ్ళేటప్పుడు వేరే ఇంకో బైబుల్ తీసుకుని ఆ ట్రైన్ లో నాకు ఇచ్చిన బెర్త్లో కూర్చొని అలా ప్రార్థన చేస్తూ ఉండేవాను. ప్రభా ఈ ట్రైన్ లో ఎవరన్నా ఆశ కలిగిలండి ప్రభా, ఒకరినైనా చూపించి ప్రభా, తెలుగు భాష ఇస్తుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అతను, అతను కూడా సిఆర్పిఎఫ్, నాకంటే సీనియర్ అయినా, ఆయన ప్రభు చూపిస్తా వచ్చాడు. మరి నేను అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి సమ్రాయుడు కిందికి రా నన్ను పిలిచి కూర్చోబెట్టి నేను కూడా క్రైస్తవునే మెల్లో నుంచి ఇంత పెద్ద తెలుగు చూపించాడు. నువ్వు మళ్ళీ అంత విపరీతంగా డిప్రెస్లోకి వెళ్ళిపోద్దు, ఎప్పుడు ప్రార్థన బైబిల్ ఏం తమ్ముడు, కొంచెం ఫ్రీగా ఉండు, ఏం కాదు, ఏం అంత అంత భయం ఎందుకు, కొత్తగా వస్తున్నావు, ఏం కాదులే, ఫ్రీగా ఉన్నావు, నాది 15 సంవత్సరాలు నౌకరీ అయిపోయింది అలా చెప్తూ వచ్చాడు. చెప్పిన తర్వాత కానీ ప్రభు నాకు ఆయన సువార్త చేయమని చెప్తా ఉన్నాడు. అప్పుడు అన్న నీకు తెలుసా ఈ బైబుల్ దేవుడు అంటే పాతకాలం నుంచి ఆర్సీఎమని చెప్తా వచ్చాడు. అప్పుడు నేను ఆయన కొంత సువార్త చేస్తా వచ్చాను. కాబట్టి సువార్త చేసినప్పుడు వెంటనే ఆయన అంగీకరించాడు నా మాట కొత్తగా ఉన్నాయనికి. ఆ పాపం గురించి శాపం గురించి ఒప్పుకుంటేనే ప్రభు రాక సమీపంగా ఉంది అని చెప్పి కొన్ని విషయాలు సువార్త గాస్పల్ చేసినప్పుడు ఆత్మకు రక్షణ ఉండాలా, ప్రతి మనిషికి మరణం ఉంటుంది, 2వ మరణం కూడా ఉంటుంది, అయితే నువ్వు సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవ వేసుకున్నంత మాత్రాన నువ్వు రక్షణ పడవు, నీకు రక్షణ అవసరం అని చెప్పినప్పుడు నా మాట కొత్తగా అనిపించాయి ఆయనకి. తమ్ముడు అయితే నా ఇంతవరకు నేను బైబుల్ చదవలేదు, బైబుల్ ఇలాంటి మాటలు ఉన్నాయా నాకు చూపించి అంటే ఆయనకు ఒక బైబుల్ ఇచ్చి నేను ఇంకో బైబుల్ స్పేర్గా పెట్టుకునేవాని చూపించి అలా 2 రోజుల జర్నీలో ఆయనకి వాక్యం బోధిస్తా వచ్చాను. తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ లో దిగుతాం అనగా తమ్ముడు నా కొరకు ప్రార్థించే ఇన్ని రోజులు నేను ఎరగక లోకంలోనే ఉంటా ఉన్నాను, అసలు నా వాక్యం అంటే రుచి మీద ఎప్పుడు బైబిల్ చదవలేదు, క్రిస్మస్ మాత్రం వెళ్ళేవాడిని, కానీ నీ మాటలు వింటా ఉంటే దేవుడు నాకు కూడా నెమ్మదిచ్చాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నా కుటుంబం గురించి ప్రార్థన చేయని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రైన్ దిగి నేను అదంతా నాగల్యాండ్ ఆ ఏరియా అంతా క్రిస్టియన్స్, బుక్ స్టాల్కి వెళ్తా ఉన్నాను నేను. వెళ్ళిన తర్వాత బుక్ కొందామని చెప్పేసి నేను అక్కడ నిలబడితే ఒక స్వరం స్పష్టంగా నాతో వినిపిస్తా ఉంది, చాలా క్లారిటీగా తెలుగులోనే, డేవిడ్ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, డేవిడ్ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో అని 3 సార్లు స్వరం వినిపిస్తా వస్తుంది. చూస్తే అక్కడంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, అస్సామీ మాట్లాడతారు, ఇదేంటి స్వరము నా గురించి ప్రభు మాట్లాడుతున్నారేమో అని వెంటనే నేను రూమ్కి వచ్చి నేను ఎక్కడైతే రిపోర్ట్ చేయాలో ఆ ప్రాంతానికి వచ్చి మోకరించా. మోకరించి తాను బైబిల్ చదువుతా ఉన్నప్పుడు అక్కడి నుంచి మా సిహెచ్ ఏమైనా అతను ఉంటాడు అతను వెంటనే డ్యూటీ వెళ్ళాలా, రైల్వే స్టేషన్ లో బాంబ్ బ్లాస్ట్ అని చెప్పారు. ఎక్కడైతే నేను నిలబడి బుక్ కొనాలనిపించాను అది విపరీతంగా బ్లాస్ట్ అయిపోయింది. ఏరియా అంతా ఉగ్రవాద టెర్రరిస్ట్ ఏరియా. కానీ ఆ డ్యూటీకి నన్నే పంపించారు, బైబుల్ పక్కన తొందరగా వెళ్ళాలా మనము ఆ స్క్వాడ్రన్ సర్చ్ చేయాలా అన్నారు. నిలబడ్డాను, అది చేసి చేసి నేను వచ్చాను కదా అనుకున్నాను. అప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ప్రతి విషయం మీద ఆ ప్రభు మీద ఆధారపడాలని అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి నేను ప్రతి చిన్న విషయంలో డ్యూటీ విషయం అన్ని విషయాల్లో ఇంటికి వెళ్ళాలన్నా సెలవు వెళ్ళాలన్నా ఆ ప్రభు మీద ఆధారపడే వెళ్ళేవాడిని. అలా ఆ ప్రభుకి మరింత సమీపంగా వచ్చా. మరింత సమీపంగా వచ్చినప్పుడు తిరిగి నాకు ట్రాన్స్ఫర్ మరి ఇక్కడికి వచ్చింది, సికింద్రాబాద్కి వచ్చింది. పద్మారావు నగర్లో ఉన్నా, పద్మారావు నగరంలో 12 గంటల డ్యూటీ చేస్తా ఉన్నా. ఆ రోజు శనివారం దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. నా చాలా మంది అస్సాంలో కూడా చాలా మంది అక్కడ ప్రభా దీంతో ఎవరన్నా ఆశకరణలు నేను ఒకరిని సహోదరుని చూపించుకోవడం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఇద్దరు ముగ్గురిని చూపిస్తా వచ్చారు, వాళ్ళతో సహాసం చేస్తా వచ్చా. అక్కడ 2 సంవత్సరాల్లో నాకు 3 ఆత్మలు ఇస్తా వచ్చారు ప్రభు. అయితే తిరిగి సికింద్రాబాద్ వచ్చినప్పుడు నేను డ్యూటీలో ఉన్నా, మధ్యరాత్రి వర్షం వస్తా ఉంది, రేపు మందిరానికి నేను వెళ్ళాలా, ఎక్కడుందో మందిరం కూడా తెలియదు, మరి ప్రభా మరి ఎవరన్నా పంపించు నా దగ్గరికి, రేపు ప్రభుత్వాన్ని కలిగి ఉండాలి, చాలా నుంచి మందిరానికి వెళ్ళలేదు అని డ్యూటీలో ఉంటూనే నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ టైంలో ఒక సేవకుని ప్రభు నా దగ్గరికి అద్భుతంగా పంపించాడు. ఆయన ఒక బ్యాగ్ వేసుకుని అలా వచ్చాడు. నేను పిలిచి అమ్మా ఎక్కడా అన్నాను, నా దగ్గర వేపని చేసి భయపడ్డాడు. సార్ నేను ఏం చేయలేదు సార్ అన్నాడు. ఆ గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది మా క్యాంపు. అప్పుడు ఆయన వచ్చి ఏమంటే, అన్న నా పేరు రీవుడు, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉందంటే ఆయన నేను కూడా పాస్టర్ అయ్యా, ఈ గోల్కొండ చౌరస్తాలో ఉంటుంది మందిరం అని అడ్రస్ ఇచ్చి నా ఫోన్ నెంబర్, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. సరే నాకు ఫోన్ చేయి, ఉదయం నేను వచ్చి తీసుకెళ్తా బయటలో అన్నాడు. ఉదయాన్నే ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత గోల్కొండ చౌరస్తా హెబ్రోన్ మందిరాన్ని తీసుకెళ్లారు. ఆ మందిరం నిండా వాక్యాలు ఉన్నాయి. చూసి ప్రతి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఆదరణ, ఎంతో నేను సర్చ్ చేసుకునే విధంగా ఉంది. ఆ క్రమము అక్కడ కూర్చున్నప్పుడు ఎంతో మంచిగా అనిపిస్తున్నారు. తర్వాత అక్కడ సహవాసం చూసా, తర్వాత ప్రార్థన క్రమం అంతా చూసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చా. రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ చాలా సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది. తర్వాత రూమ్కి వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా సహోదరుల మధ్యలో అవే వాళ్ళు మాట్లాడే వల్గర్ మాటలు, అనవసరమైన మాటలు, ఆ టీవీ ఆ పోస్టర్లు చూసినప్పుడు బాగా పరిశుద్ధంగా ఉండేవాడిని, క్రమంగా ఉండేవాడిని, పాపాన్ని జయించలేకపోయేవాడిని, కొన్ని నిమిషాల్లో ఓడిపోతుండేవాడిని మళ్ళీ ఒప్పుకునేవాడిని, ఓడిపోతుండేవాడిని ఒప్పుకునేవాడు. అలా ఉన్నప్పుడు అదే విషయాన్ని నేను అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టైంలో అన్న ఈ సంతోషం అలా ఉంది, అయితే కొన్ని విషయాల్లో నేను సంతోషాన్ని కోల్పోతాను, ఓడిపోతా ఉన్నాను, ఇట్లా ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు ఆయన చెప్తా వచ్చాడు, ప్రభు నువ్వు దేవుని వాక్యంలో ఉండు, వాక్యం చదువు క్రమంగా. అంటే వాక్యం చదువుతున్నావు నేనంటే, అయితే నువ్వు సహాసంలో ఉండాలా, నువ్వు బాప్తిస్మ తీసుకున్నా తీసుకున్నావు అంటే మళ్ళీ రొట్టెలో చేయి, నువ్వు దేవుడు పునరుద్ధరణ శక్తి ఇచ్చి ప్రతి పాపాన్ని జయించాలని నీకు శక్తిని ఇస్తాడు అని చెప్తా వచ్చినప్పుడు క్రమంగా ఆ సంఘ ప్రార్థనలో బైబుల్ స్టడీలో అక్కడ నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రమంగా వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తా వచ్చాడు. అప్పుడు అయినప్పటికీ కొన్ని విషయాల్లో నేను ఓడిపోతూ వచ్చేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత మా కుటుంబం గురించి నిత్యం ప్రార్థన చేస్తా ఉన్నవాడిని. అయితే నేను ఇంటికి వచ్చినాక 1 సంవత్సరాల కుటుంబం అంతా రక్షింపబడింది, అందరూ అక్కడ నేను వెళ్ళి మందిరానికి వెళ్తా ఉన్నారు. అక్కడ మందిరం కూడా కట్టబడింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో నేను మా పెద్దన్న అందరికంటే పెద్ద అన్నతో పంచుకున్నా. కొన్ని విషయాల్లో పంచుకుంటే తమ్ముడు సరే అయితే నువ్వు పెళ్లి చేసుకో, ఏమైనా ప్రయాణంలో కూడా కొన్ని జయించడానికి కూడా కొన్ని సైతాన్ని ఎదుర్కోవడానికి కొన్ని పిల్లలు అవసరము అని చెప్పేసి అన్న ప్రార్థన చేసి వివాహం కొరకు ప్రార్థన చేసుకో అన్నాడు. నేను ఒక 15 డేస్ మాత్రమే వచ్చే సెలవు అన్న, ఈ 15 రోజుల్లో పెళ్లి ఏంటన్నా అంటే, సరే నువ్వు ప్రార్థన చేసి ప్రభు చిత్తం అయితే చేస్తామంటే, నేను ప్రార్థన చేస్తే ప్రభు నాకు అనుమతి ఇచ్చాడు అన్న, నేను ప్రభుని అడిగాను అని ఏ వచనాలతో ప్రభు అడిగాడు చూపిస్తా వచ్చా. వచ్చిన తర్వాత మా అన్న ప్రార్థన చేస్తే మా అన్నగారు మంచి ప్రార్థన పాడు, ప్రార్థన చేసి ఒక వేరే ఊర్లో ఒక సంబంధం చూశారు. చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడిన తర్వాత పెళ్లి విషయంలో మళ్ళీ నేను రూమ్కి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టంగా ప్రభు ఆమె గురించి నేను ప్రార్థన చేస్తా ఉంటే పురుష గ్రంథం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. చెట్టుకు మంచి ఉన్నట్లు ఆమె నీకు తోడుగా ఉండు అని స్పష్టంగా మాట్లాడుతూ ఆమె పెళ్లి విషయంలో కూడా ప్రభు ప్రత్యక్షంగా మాట్లాడుతూ వచ్చాడు. మ్యారేజ్ అయిన తర్వాత అదే అక్కడికి సికింద్రాబాద్లోని ఫ్యామిలీ పెట్టాను. ఇద్దరము ఆమె వేరే సవాసమైనప్పటికీ ఆ హెబ్రోన్కి వెళ్లేవాళ్ళం. ఆమె హెబ్రో అంటే ఇష్టం ఉండేది కదా, ఎప్పుడు వాక్యం వాక్యం అంటారు వీళ్ళు, ఉగ్రవాదులు లాంటి వాళ్ళు 24 గంటల ప్రార్థన ఏంటండి అనేదాన్ని. కానీ అయినా కానీ అలా వెళ్తా ఉండేవాళ్ళం. వెళ్తా ఉంటే ప్రభు మమ్మల్ని దాన్ని దర్శించాడు. సరైన రక్షణ తీర్మానం లేక వచ్చినట్లు రక్షణ పరిపూర్ణత లేని రావడానికి ప్రభు ఎంతో కృపణిస్తూ వచ్చాడు. అయితే అలా ఉన్నప్పుడు తిరిగి నా ట్రాన్స్ఫర్ మరి ఛత్తీస్గఢ్ అయింది. ఛత్తీస్గఢ్ తర్వాత వైజాగ్ లో నేను కూడా 7 సంవత్సరాలు ఉన్నాను. 7 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ప్రభు కుటుంబంతో ఉండడానికి కృపణిచ్చాడు. ఉన్న తర్వాత అక్కడ అనేక ఆత్మలు ప్రభు నా కొరకు ఇస్తా వచ్చాడు. కొన్ని విషయాల్లో నేను యథార్థంగా నమ్మకంగా ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏ విషయంలో అంటే ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు నువ్వు భయపడదు, నేను తోడుగా ఉన్నాను, మళ్ళీ నువ్వు తిరిగి వెళ్తావు, నువ్వు అదే ప్రదేశానికి వెళ్తావు అని ప్రభు చెప్తా ఉన్నప్పుడు మొత్తం మా బెటల్నే ఇక్కడికి వచ్చింది, భద్రాచలానికి వచ్చింది. ఆ భద్రాచలానికి వచ్చిన తర్వాత కానీ తిరిగి నన్ను ఒక ఇంటెలిజెన్స్ విభాగాన్ని తీసుకున్నారు. అప్పుడు నాకు పూర్తి సమయం ఉన్నది, రోల్ కా మార్క్ ఏమి ఉండదు, ఎప్పుడు బయట చదవడం వాక్య సువార్త చేయడానికి బాగా అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో భద్రాచలంలో ఉంటా ఉన్నాను. అది సైతానం నిలయమైన పట్టణం. అయితే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉండడానికి ప్రభు కృపణిస్తూ వచ్చాడు. యువ విషయంలో పిల్లల విషయంలో దేవుడు నాకు కృపణిస్తూ వచ్చాడు. అయితే నా సందేహాలు కూడా దేవుడు ఎంతో గొప్ప అవకాశం ఇస్తా వచ్చాడు. అయితే పాపక్షమాపణ పూర్తిగా మరి పొందుటకు పరలోక రాజ్యానికి ఎలా ప్రవేశించాలో, నిజమైన సంతోషాన్ని ఎలా అనుభవించాలో కూడా ప్రభు నాతో సెలవిస్తా వచ్చాడు. ఈ మిగిలిన సమయంలో పోయిన సంవత్సరం నేను ఒకసారి 10 సంవత్సరం 2 సార్లు చదివేవాడిని. అయితే దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి 3 సార్లు బైబిల్ చదువుతూ వచ్చా, అలా వాక్యం చదువుతూ వచ్చా. అయితే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం దేవుడు నాకు కొత్తగా ఒక 2 కుటుంబాలను ఇచ్చాడు. 6 ఆత్మలను ఇస్తా వచ్చాడు, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ. కాబట్టి నేను ఆ ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నోరు బాగా తిరుగుము, నేను దానిని నింపుతాను అన్నాడు. ఆ రీతిగా ప్రార్థించు, ఎక్కడున్నా ప్రార్థించు, వాక్యం ధ్యానించు, కార్యం నేను చేస్తాను ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడున్నప్పటికీ నేను మౌనంగా మోకరించి అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడేవాను. నా పాపాలు క్షమించబడిన తర్వాత నాకు కలిగిన సంతోషం వేరే వాళ్ళతో పంచుకున్నప్పుడు, నువ్వు ఎందుకు సువార్త చేస్తున్నావు, ఎందుకు ప్రభు గురించి చెప్తా ఉంటున్నావు అని అనేకులు నన్ను గద్దించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. అయితే వారు నేను ఒకటే చెప్పేవాడిని, అయ్యా నేను పొందిన సంతోషం పొందాను కాబట్టి, ఆ టేస్ట్ చూశాను కాబట్టి, ఆ రుచి నాలో ఉంది కాబట్టి మీరు కూడా తింటే బాగుంటుంది అని చెప్తా వచ్చేవాడిని. కానీ ఇలాంటివి డిపార్ట్మెంట్ లో కుదరవు, ఇలా చేయడం కుదరదు అనేవాళ్ళు. కానీ ప్రభా ఇంత పెద్ద క్యాంపులో ఒక్కరు ఆశ కలిగిన వాళ్ళు, ఒక్కరు మీ ఏర్పాట్లో ఉండేవాళ్ళు, ఒక్కరు మీ ఉద్దేశంలో ఉండేవాళ్ళు లేరా అని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు అనేక సహోదరులు ఇచ్చేవచ్చారు. మీ గుంపుగా కూడి ప్రార్థన చేస్తూ వచ్చేవారు. ప్రస్తుతం నేనున్న 7 రోజుల పల్లె కొద్ది రోజులు నేనున్నప్పుడు అక్కడ కూడా ప్రభు బలపడడానికి అవకాశం ఇస్తా వచ్చాడు. కానీ కొంతమంది సేవకులతో, అనేక మంది సేవకులు నన్ను చూసి నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాక్యానుసారంగా కొన్ని బైబుల్ గురించి తెలిసిన విషయాలు తెలుసుకుని నా దగ్గరికి వస్తే వాళ్ళు రాకముందునే ప్రభు నాతో మాట్లాడేవాడు, దుష్టుడు వస్తున్నాడు, వాళ్ళతో నువ్వు కలవద్దు, సమ్మతించద్దు, వాళ్ళతో నడవద్దు అని కొన్ని విషయాలు, చాలా విషయాలు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. వాళ్ళు రాకముందునే అలా కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు. కాబట్టి అలా ప్రభు నా పరిచయ విషయంలో కానీ, నా వ్యక్తిగత ఆత్మీయ విషయంలో కానీ ప్రభు మీద ఆధారపడ్డప్పుడు, ప్రభుని అడిగినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే అందుకే దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో, ఈ సంతోషాన్ని నేను ఇప్పటికీ అనుభవిస్తా ఉంటాను, 4వ అధ్యాయంలో కీర్తనలు 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ద్రాక్ష రసములు ఉన్న దినము కంటే. ఆ మాట చదువుతాను, చదివి ముగిస్తాను. 4:7, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించితివి అంటాడు. కాబట్టి ఈ సంతోషం ప్రభు నన్ను దర్శించడం మొదలుకొని ఇప్పటి వరకు అదే సంతోషంతో ప్రభు సన్నిధానములో అనేక సార్లు బలహీన పడ్డప్పటికీ తిరిగి దేవుడు మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ బలపరుస్తూ సమకూరుస్తూ నన్ను ప్రభు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఉద్యోగ విషయంలో గాని ఉద్యోగ విషయంలో ప్రభు సంపూర్ణంగా అడిగాను ప్రభు, నేను చేయాలా ఇంటికి వెళ్ళాలా అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏవి ఖ్యాతి గలవు, ఏవి రమ్యమైనవు, వాటిని ఎరిగి నువ్వు చేయి, చెప్పేంత వరకు ఉండమని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నాది ఇంకా ఆల్రెడీ 19 సంవత్సరాలు సర్వీస్ అయింది, 1 సంవత్సరం మాత్రమే ఉంది. అయితే మరి ఆ సంవత్సరం గురించి ప్రభుని అడిగినప్పుడు ప్రభు వేచి ఉండమన్నాడు. వేచి ఉండమన్నాడు అంటే ట్రాన్స్ఫర్ లోగానే జార్ఖండ్ ట్రాన్స్ఫర్ అయింది. అయితే నేను ప్రార్థన చేసిన ప్రభు తిరిగి ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఆల్రెడీ 5 సంవత్సరాలు అయింది, మరి తిరిగి 5 సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి దేవుడు అనుమతిస్తాడు. నేను ప్రభుకి నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రభు ఇలా పరిశుద్ధంగా జీవించినప్పుడు, ప్రభుకి సమయం ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు నమ్మదగిన దేవుడుగా నాడేలా ఉంటావచ్చు. ప్రభుకి ఇచ్చే విషయంలో, ప్రభుకు సమయం ఇచ్చే విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో, అన్ని విషయాల్లో నేను నాకు నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు ఆ దేవుడు నమ్మదగిన దేవుడుగా అన్ని విషయాల్లో ఉన్న ప్రతి అక్కర ప్రతి కొరత తీరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నా దేవుడు నాకు సహాయకుడుగా ఉంటూ, నన్ను పోషిస్తున్న భద్రపరుస్తూ నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఎప్పుడు దేవునికి నేను కుమారుడుగా కుమారుడుగా చేయబడ్డప్పుడు, నన్ను పాపాలు ఒప్పుకొని నేను అంగీకరించినప్పుడు ఆ పాపాలన్నీ పూత వచ్చాయి. ఈ రక్షణ తీర్మానం వచ్చిన తర్వాత తిరిగి ఆత్మరక్షణ ఫలము గురించి నేను కొన్ని నిమిషాలు ప్రార్థించినప్పుడు ఆత్మరక్షణ ఫలము కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తా వచ్చాడు. ఆ సంతోషం ఇతరులు పంచుకునే విషయంలో గానీ, ఇతరులు సువార్త చేసే విషయంలో గానీ ఆ ఫలాలు ఇతరులు చూస్తా వచ్చారు. కాబట్టి నేను ఎక్కడైతే పరిచర్య చేశాను అన్ని విషయాల్లో సాక్షార్థంగా ఉన్నాను. నా డ్యూటీ విషయంలో గానీ, నా అధికారుల విషయంలో గానీ, నా రివార్డు విషయంలో గానీ, అన్ని విషయాల్లో ఉన్నాను. అయితే ప్రమోషన్ విషయంలో నా మెడికల్ కేటగిరీని బట్టి ప్రమోషన్ నేను తీసుకోలేదు. ఆ ప్రమోషన్ విషయం కూడా ప్రభు ప్రార్థించినప్పుడు ఏం పర్లేదు, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను చెప్పేటంత వరకు అక్కడే ఉండమన్నాడు. వాటి కొరకు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం చేసి ఇంటికి వెళ్లి కుటుంబంతో గడపడమా లేదా అనే విషయాన్ని కూడా నేను చర్చిస్తా ఉన్నాను. కాబట్టి ఇది నా సాక్ష్యము. ప్రభు సన్నిధానంలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ, డౌట్ ఉన్నప్పటికీ, ఎవరిని అడిగేవాడిని కాదు, నేను ప్రభుని అడిగేవాడిని, ప్రభు సన్నిధిలో ఉండేవాడిని, నిత్యం బైబిల్ చదువుతూ ఉండేవాడిని, ప్రభు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి ప్రభుని ఎరగక మునుపు నేను ఒక దొంగగా, ఒక మోసగారిగా, అనేకులతో అల్లర చిల్లరగా తిరిగేవాడిని. ఆ ప్రభు నాకు దొరికిన తర్వాత ఆ ప్రభు నేను, అంతే వేరే స్నేహితులు నాకు లేరు. ఇంటికి వెళితే మా భార్య, మా పిల్లలు, కుటుంబమే, ఇంకా బయటకు కూడా లేవని కాదు. కాబట్టి నా జీవితం అంతా ఇప్పుడు మారిపోయింది, సంతోషంగా ఉన్నా. ఈ రోజు ప్రభు రాకడ వచ్చినా గానీ ప్రభుతో పాటు ఉంటాను నిరీక్షణ నాకుంది. కాబట్టి ఇటువంటి నిరీక్షణ దేవుడు నాకు అనుగ్రహిస్తా వచ్చాడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు. నన్ను అనేక సందేహాలు, డౌట్ ఉన్నప్పటికీ ఆ ప్రత్యేక డౌట్ కి నాకు ఆన్సర్ ఇస్తూ, నన్ను సరిచేస్తూ, నన్ను సమకూరుస్తూ, మరింత రక్షణ ఔన్నత్యలోనికి నన్ను నడిపించిన నా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తా ఉంటున్నాను.
ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన దాసుని మన ముందు నిలబెట్టి ఆయన రక్షణ సాక్ష్యం ద్వారా మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. సహోదరుని కొరకు మన బ్రదర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు, అన్న సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదువుతా ఉన్నాడు, ఆయన దేవుడి వాక్యం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాడు, ఆయన సాక్ష్యం చాలా బాగుందన్న, అందరికి చెప్పిస్తే బాగుంటుందని బ్రదర్ సజెస్ట్ చేస్తే మేము ముందుకు బ్రదర్ని రావడానికి రిక్వెస్ట్ చేశాను. అనేక మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఉదయకాల సమయంలో ఆయన ఎంత నమ్మదైన దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నామకార్త భక్తి, నామకార్త భక్తి. ఆయన ఎంత మాత్రం ఇష్టపడడం లేదు, కానీ ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా మనం ఉండాలని నన్ను ఆశపడుతూ ఉన్నాడు. నునివెచ్చని స్థితిని ఆయన అసహించుకుంటూ ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 119వ కీర్తన 130వ వచనం ఇలా రాయబడింది. 119వ కీర్తన 130వ వచనం ఇట్లా రాయబడింది, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. బ్లైండ్ ఫెయిత్ అంటాం, మూఢనమ్మకాలు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దెయ్యాన్ని దేవతలుగా పూజించేవారు ఉన్నారు. ప్రకృతిని ఆరాధించేవారుగా ఉన్నారు. కులదేవతలు, ఇలవేల్పులు, అనేకమైన వాటిని దేవుళ్ళుగా, దేవతలుగా చేసుకుని ఆరాధిస్తున్న అనేక మంది గుడ్డు నమ్మకంలో ఉన్నవారు ఉన్నారు. అయితే ఏది సత్యమైందో, ఏది నిజమైన దేవుడో అర్థం కావాలంటే దేవుని వాక్యమే దానికి ఆధారం. అందుకే ప్రిలారా, దేవుని కొరకు మనం ఈరోజు చూడగలిగింది, తాకగలిగింది, తెలుసుకోగలిగిన గొప్ప అవకాశం పరిశుద్ధ లేఖనాలు, బైబిల్ గ్రంథం మన భాషలో, మనకు అందుబాటులో, మన చేతిలో తగుడు తన మాటలను, 66 పుస్తకాలను, జీవ వాక్యాన్ని మన గుడ్డు కళ్ళకు ఆ పొరను తీసివేసి వెలుగును పుట్టించిన వాక్యాన్ని ఆయన మన చేతిలో ఉంచాడు. ఉదయకాల సభ్యులో ఈ సవాలుకరమైన సాక్ష్యం ద్వారా ఒక్కసారి మన అంతరంగాన్ని పరీక్ష చేసుకుందాం. మనం దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నామా? దేవుని వాక్యం మనం చదవకపోతే మనం చీకట్లోనే ఉంటాం తప్ప వెలుగులోకి రాలేం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి, ఈ గుడ్డు నమ్మకాల్లో, ఈ అంధక విశ్వాసాల్లో ఉన్న వారికి అవి తెలివిని పుట్టించేవిగా, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించేవిగా లేఖనాలు పడతా ఉండగా మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన దేవుని వాక్యాన్ని ఆశగానే చదువుతా ఉన్నామా? పట్టుదలతో చదువుతా ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అలాగే తెలివి లేని వారికి తెలివిని పుట్టించి, చీకట్లో ఉన్న వారికి వెలుగును కలిగించి ఈ వాక్యాన్ని ఇతరులకు మనం అందిస్తున్నామా? వినన వారికి వారిట్లు ప్రార్థన చేదురు, ప్రకటించు వారు లేకుండా వారిట్లు విందురు అంటాడు రోమా పత్రిక 10:14. వినని వారిని వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించు వారు లేకుండా వారిట్లు విందురు. ప్రకటించాలి ప్రతి అవకాశాన్ని కూడా, ప్రభు యొక్క వాక్యాన్ని పరిచయం చేయడానికి, ఇతరులతో పంచుకోవడానికి మనం సిద్ధపడాలి. అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఉద్యోగంలో, ప్రత్యేకంగా ఈ డిఫెన్స్ ఫోర్స్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరు వాక్యం చెప్పడానికి సాహసం చేయలేరు. కానీ నిన్ను రక్షించుకుని ప్రభు అక్కడ నిలబెట్టుకుని ఉండగా ప్రార్థన పూర్వకంగా ప్రభు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఇతరులతో ప్రేమ సువార్తను, ఇతరులతో ఈ రక్షణ సువార్తను, దేవుని వాక్యాన్ని, నీకు అర్థమైన వాక్యాన్ని చదివి వినిపించడానికో, చెప్పడానికో ప్రయత్నం చేయాలని ఆయన వాక్యంలో రాయించారు. యోధికాల సమయంలో దేవుడు బ్రదర్ సాక్ష్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉండగా ఈ రెండు విషయాల్లో మనమేమో నిర్లక్ష్యంగా ఉన్నామేమో ఆలోచన చేసుకుందాం. ఒకటి, ఆయన వాక్యాన్ని నేను చదవగలుగుతా ఉన్నానా? రెండు, నేను చదివిన వాక్యాన్ని, నేను అర్థం చేసుకున్న వాక్యాన్ని, నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని ఇతరులతో నేను పంచుకోగలుగుతున్నానా? ఈ రెండు ప్రశ్నలు మన హృదయంలో మనం సంధించుకొని ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్దాం. ఇప్పటి నుంచైనా నమ్మకంగా వాక్యం చదవడానికి, ఎప్పటి నుంచైనా కొందరికైనా, రోజుకు ఒక్కరికైనా దేవుణ్ణి పరిచయం చేయడానికి మనం ఆశపడదాం. అది మన జీవితం ఫలభరితంగా మారడానికి కారణమవుతుంది. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించను కాక. ప్రిలరా, మనం ప్రార్థన చేద్దాం. విన్న సాక్ష్యాన్ని బట్టి డేవిడ్ బ్రదర్ ని ప్రభు ప్రత్యేకంగా ఆ సిఆర్పిఎఫ్ లో కొందరినైనా ప్రభు వైపు ఆకర్షించినట్లుగా బలమైన సాధనంగా వాడుకోవాలని సోదరు కొరకు ప్రార్థన చేద్దాం. అట్లాగే మనం పారామిలిటరీ ఫోర్సెస్ కొరకు, ఆర్మీ కొరకు, నావీ కొరకు, ఎయిర్ ఫోర్స్ కొరకు, అందులో ఉన్న వారి రక్షణ కొరకు, వారి కాపుదల కొరకు, వారి కుటుంబాల రక్షణ కొరకు, వారి పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. మీ కాల్స్ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరైనా ఒకరు విన్న వాక్యాన్ని బట్టి దేవుడి కొరకు, ఈ భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఒక ప్రేరేపించబడ్డ వారు ప్రార్థన చేయండి.
స్తోత్రం ప్రభు, స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, దేవుడా, నాయన స్తోత్రం నాయన. ఈ రోజు నా ప్రభు, నా తండ్రి నాయన, మరొకసారి మీ సార్ సన్నిధికి వచ్చి ప్రభు రామ్ పూర్వంగా ఆయన సాక్షి వినిపించినందుకు మీ కోట్లాది వందనాలు ప్రభు. ప్రభు నా తండ్రి ప్రయాసపడి వారు నేర్చుకుని వారు నా దగ్గర రండి అని పిలిచినందుకు నీకు స్తోత్రం ఆయన. అయ్యా దేశం మొత్తం సంక్షోభంలో పడిపోయింది ప్రభు, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నీకు స్తోత్రం నాయన. మీ కుమారుడు ప్రభు చక్కనైన పరిశుద్ధాత్మ దేవుడు, మీ కుమారుడు చక్కనైన ప్రభు నాయన సాక్ష్యం చేసి ప్రభు మా హృదయాలకి బదులు బలపరిచి ఆయన కర్తవ్యం చేసినందుకు మీ కోట్లాది వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభు మీ కుమారుడు ఏ విధంగా ఆయన అయ్యా దేవుళ్ళకి వచ్చారు మీ అందరు ఎంత విశ్వాసం అయ్యా పరిశుద్ధుడు 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 వేల దోతలతో కొనియాడబెడుతున్న ప్రభు మీ కొందనాలు స్తోత్రం ఆయన. ఇదిగో ఈ సమయంలో ప్రభు నా తండ్రి మీ కుమారుడు చెప్పిన నోటికి బోరయి ఉంది నాయన, క్లుప్తంగా ప్రభు నాయన మంచి సాక్ష్యం మాకు అందించినందుకు మీ కోట్లాది వందనాలు ప్రభు నా తండ్రి. నిజమే ప్రభు నా తండ్రి, అయ్యా దున్నపోతుల మొక్కి 3 సంవత్సరాలు ఒకసారి దాన్ని బలేస్తారు ప్రభు, అది వాసిన ప్రభు నాయన. ఈ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు నాయన, అదే దేవుడు అనుకుంటున్నారు ప్రభు, నిజమైన దేవుడు మరిచిపోయారు ప్రభు. అయ్యా మీ కుమారుడు ద్వారా ఎంతో మందికి ప్రభు నాయన కళ్ళు తెరిపించి ప్రభు దేవుడు అని ప్రభు నాయన చూపించి మార్గం తెరిచినందుకు మీ కోట్లాది ఉంటున్నాను. మీ కుమారు చదువుకున్న బైబిల్ బట్టి మీ కొందనాలు స్తోత్రం నాయన, ఆ బైబిల్ ఇచ్చిన వారిని బట్టి మీ కొందనాలు స్తోత్రంలో నాయన. తండ్రి నాయన చదువుకోవడానికి ధైర్యం ఇచ్చావు నాయన, వాక్యం చెప్పడానికి ప్రార్థన చేసుకోవడానికి ఒక రోజు 2 రోజులు కాదు నాయన, 2 రోజులల్లా ప్రభు అని హోటల్లో ఆ ప్రార్థన చేసుకుని ప్రభు అన్న తండ్రి సమయం ఇచ్చినందుకు మీ స్తోత్రములను. ఆ సమయంలో మాట్లాడిన మీ కొందనాలు ప్రభు, ఇలాగ మాట్లాడమని ప్రతి బిడ్డతోని ప్రభు, ప్రతి సమస్యలతో నాయన వేదనతో కష్టంలో నష్టంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభు మీరు దర్శించండి మాట్లాడండి ప్రభు. నాయన తల్లిదండ్రులు వాళ్ళు వెలిగేసినా పర్వాలేదు కానీ ప్రభు మీరు మాట్లాడితే చాలు తండ్రి ప్రభు అన్న తండ్రి. నాయన ఏ చేతికి తోడుండేటట్లు ప్రభు మీ కుమారుడు తోడుండి నడిపించినందుకు మీ స్తోత్రం నాయన. చక్కటైన భార్యను ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, మీ కుమారుడికి జ్ఞాపకం చేసుకోండి. ఈ అసెంబ్లీలో ప్రభు నా తండ్రి ఎంత మంది సాక్ష్యం విన్నారు ప్రభులు, అందరికి దీవించి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ప్రశ్నించండి ప్రభు నా తండ్రి. నా దేశం ప్రభు నలుమూలలు పనిచేస్తున్న ప్రభు నా తండ్రి, నాయన బోర్డర్లో
పనిచేస్తున్న
బలంగా ఉంటే ఈ రోజు వార్త ప్రకటిస్తున్నాం అంటే ప్రభు నా తండ్రి, వారి యొక్క పుణ్యమే ప్రభు నాయన, నీ యొక్క భాగ్యమే ప్రభు నా తండ్రి. బోర్డర్ వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభు నాయన, తిండి ఏ క్షణం తింటున్నారు, ఏ క్షణంకి నాయన ఉద్యోగం చేస్తున్నారు, ఏ క్షణంకి నిద్రపోతున్నారు, ఎక్కడ ఎప్పుడు ఎటు నుంచి నాయన ఫైరింగ్ వస్తుందో, ఎటు నుంచి యుద్ధం వస్తుంది, ఎటు నుంచి దృష్టికి వస్తుందో తెలియకుండా పరిస్థితులు బ్రతుకుతున్నారు ప్రభు. వారి భార్య పిల్లలు విడిచిపెట్టి నాయన పరిశుద్ధాత్మ దేవుడు అన్న దేశాన్ని ప్రభు అన్న దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకం చేసుకున్నాడుతున్నాను నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేది అలా దూతలకు అయ్యో ప్రభు మా నాన్న వస్తాడని ఎదురు చూస్తుంటో జామలు అంటున్నా ఆయన, మా నాన్న ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నా, కొడుకు వస్తాడని ఎదురు చూస్తుంది ప్రభు. అయ్యా కనబడిన దేవుడు నీ మొక్కున్న మహాపరిశుద్ధుడు అన్న ఆయన, అయ్యా అయ్యా ప్రభు అన్న ఆయన వాళ్ళు కూడా ప్రభు నా తండ్రి కొడుకు ఎప్పుడు వస్తాడు జ్ఞాపం చేస్తున్నాడు ఆయన. ఇదిగో ప్రభు నా తండ్రి వాళ్ళ ప్రాణాలు పోటీ అని తెలిసి కూడా ప్రభు ఆయన ఆ పని అంత పని చేస్తున్న ప్రభు సుభాషి పట్టుకొని ప్రభు చూడాలి ప్రభు పని చేస్తుంటారు. అయ్యా దేశం కోసం దేశం యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ వారి నిండుగా వారి మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభు. అలాగే మీ కుమారుడు ప్రభు ఎక్కడ ప్రభు నా తండ్రి ఏ సేపు వాళ్ళు సాక్ష్యం కలిగి ఉండేటట్లు కాపుదలు ఉంచుమని అడుగుతున్నాను ఆయన. ఈ ఎక్కడికి ఏ కారణం
చేస్తాయి
ఆయన చేశారు ప్రభు, దేని విషయంలో ప్రభు ఎలా మాట్లాడాయో నాకైతే తెలియదు కానీ ప్రభు మీ కుమారుడు ఎస్ఎఫ్గా చెప్పినందుకు దాన్ని బట్టి మేము అందరం బలపరుస్తున్నాం ప్రభు. మా సోమరు పోతుండగా మేము తిరిగిపోతుండోళం, సోమరు పోతున్నా నిద్రపోతుండోళం. అలాంటిది ఈ రోజు ప్రభు నా తండ్రి నాయన 4 గంటలు లేచి తప్ప ప్రభు 5 గంటలకి నాయన లైవ్ రాలేకపోతున్నాం ప్రభు నా తండ్రి నాయన. అయ్యా నిద్ర మొత్తం నీడిపోయి ప్రభు నా తండ్రి స్నానాలు చేసుకొని మీ తండ్రి ఏమి చెప్తున్నారో ఏమి వినాలో అని ఆకృతిగా లేచి నీ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఆశీర్వదించు ప్రభు. ఈ రోజు ప్రభు అన్నటువంటి కరోనా వ్యాధితో ప్రభు ఆయన సైనికులకి ఎవరికి ఎటువంటి హాని లేకుండా కాపుదల ఖాయం నడుగుతున్నాం ప్రభు. అయ్యా పోలీసు వారు ప్రభు రోడ్డు మీద నాయన నిలబడి రాత్రి పావాళ్ళు డ్యూటీ చేస్తున్నాం ప్రభు, నిద్ర నాయన ప్రజలు ప్రాణాలు పోకుండా ఉండాలని ప్రభు, మా ప్రాణాలు ప్రాణంగా పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నాం ప్రభు నా తండ్రి. ఒక్కసారి మీ జ్ఞాపకం చేసి మీ రెక్కల స్వాతంత్రం మనల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా నా దేశాన్ని ప్రభు మీరు కాపాడమని నడిపిస్తున్నాను నాయన. నీ కొందనాలు ప్రభు, మహోన్నతుడా మహోన్నతుడా, ఎక్కడ నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ ఉంటున్నాను ప్రభు. నీ నామంలో ఇద్దరు కూడితే 144 చేస్తున్నట్టు ఎలా చేయాలి ప్రభు, ఏ విధంగా నిన్ను ఆరాధించాలి తండ్రి ప్రభువా. నాయన నేను బ్రతి మారుతుంటాను ప్రభు, ఎందుకంటే ఆదివారం నీ సంఘానికి వెళ్ళలేకపోయి మరి ఆదివారం కూడా వెళ్ళలేము ప్రభు. వాక్యం ఉండడానికి మాకు స్థామత లేదు ప్రభు, వాక్యం ఉండడానికి మాకు అర్హత లేకుండా అయిపోయింది ప్రభు. నాయన అయ్యా ఒక్కసారి మీరు తలుపులు తెరవమని అడుగుతున్నాను, ఒక్కసారి కనికరించమని అడుగుతున్నాను అయ్యా ప్రభు. నాయన నీ పాదాలు పట్టి బ్రతమాడుకుంటాను ప్రభు, నువ్వు మా కొరకు కదా ప్రభు సిలువులో ప్రభు కొట్టబడ్డావు, కొట్టబడ్డావు కొడుకు ప్రభు సిలువు తండ్రి జ్ఞాపకం చూస్తున్నాను ఆయన. అయ్యా నీ బిడ్డలు ప్రభు ఆయన ఈ సంఘానికి వెళ్తే కొడతారని పోలీసులు భయం ప్రభు అన్నట్టు ఒక్క దగ్గర ఉంటే కరోనా వ్యాధి వచ్చేసారు నీ అందరూ భయం లేకుండా ఉండే ఉంటారు, భక్తి వస్తుంది నీ వ్యాధి వస్తుంది భయం పారిపోతున్నట్టు మానవ జన్మ ప్రభు అన్నట్టు సృష్టించిన నీ కోసమే బ్రతకాలి కానీ లోకం కోసం ప్రభు మీరు జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్తున్నాను ఆయన. ఎస్ఎఫ్ లేని ప్రతి బిడ్డకి మీరు జ్ఞాపకం చేస్తున్నారు, కుటుంబాలను మరి జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా. మీరు జీవించండి జీవించండి అయ్యో నాయన మీ కొందరు అయ్యన్నట్టుగా నేనే పాటగారం అయ్యా, మీరు అమ్మంటే వచ్చేస్తాను మీరు కోలు బొమ్మలు లాంటి ప్రభావం నీ సన్నిధిలో ప్రభావంటున్నారు ప్రభావం నేనేమి చేయలేకపోతున్నాను ఆదివారం నీ సన్నిధిలో రాడని మరి శాసనం చేస్తున్నారు ప్రభా. ఇప్పుడు ప్రభు ఇదిగో నా తండ్రి జరగబోయే కార్యక్రమం జరిగించున్నాను నీ ప్రభు, ఈ అష్టమీ ప్రభు సాక్ష్యం చెప్పిన కుమారుడు సాధించిన ఇందులో ప్రభు లైవ్ ఉన్న ప్రతి బిడ్డని వాళ్ళందరికి జీవించి ఆశీర్వదించినది ఇదే వాళ్ళ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా జిల్లాని ప్రభు నాయన కాపుదల కాశా విజయనగరం కాపుదల కాశం అలాగే మా జిల్లాలు వాళ్ళకి కాపాడు ప్రభు, విజయవాడ పట్టణాన్ని మహాపట్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు. ఈ నాయన లాక్డౌన్ లో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపుదల ఖాయమని మహిమ పొందుకోండి యేసు ప్రభు నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి.
ఆమేన్. దేవుడు